அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நம சிவாபியாம் நவ யௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராபியாம் நகேந்திர கல்யா வருஷகேதனாபியாம் நமோ நமசங்கர பார்வதீபியாம். ஜகத்தாத்ரி வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்ஹயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து
ఒక్కసారి ఈ గాలి దగ్గర గాని మొత్తం స్మృతి నష్టం అయిపోయింది, కడుపులో పడ్డ బాధంతా పోయింది. ఈ గాలికి స్ఫురతకు పుడతాడు. వీడు మాట్లాడలేదు, పుట్టి పుట్టగానే ఏం చెప్పి చేస్తారంటే ఏడిపించడానికి ఆ నర్సులు గిజ్జు లేకపోతే తల్లిలో ఆ పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు ఎట్టుకుని వాడు పీకుతారట. వీడు స్మృతి తప్పి పాత వాసన పోగొట్టుకుని కొత్త వాసనలోకి వస్తున్న సంధి కాలంలో ఈ నర్సులు ఏం చేస్తారు, పొట్ట మీద రబ్బర్ బంతితో కొట్టి లేక తలకిందులుగా తిప్పి ఏడిపిస్తారు. ఏడిపించకుండా ఉంటే వీడు కొంత జ్ఞానం అవుతాడు, ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. ఏడవకపోతే వీడికి చైతన్యం లేదేమో అని డాంబని బాధి వాడిని మనం ఈ లౌకిక ప్రపంచంలోకి తీసుకొస్తాం. మన చేతిలో ఏం లేదు, ఆ పురుడు పోసేవాడి చేతిలో ఉంది అంత, తరుడు పట్టి అంత. పాపం వాడు మొత్తం అంతో ఎంతో ఉండవలసిన జ్ఞానం కూడా మొత్తం వాళ్ళ స్పరిశతో వాడు ఏడిపించగానే పోయింది. కేర్ కేర్ అంటాడు. తలుపులో ఉన్నప్పుడు అంతసేపు హరి హరి అన్నవాడు ఇప్పుడు కేర్ బేర్ అన్నాడు. అంటే తన ఇంటి కొత్త పెత్తనపుదారు బయలుదేరాడు. మొత్తం పాత వాసన అంతా అక్కడితో తుడిచిపెట్టుకుపోయింది. కొత్త సుఖాలు కొత్త కష్టాలు, తన మలమూత్రాలు తానే అనుభవిస్తాడు. పాపం ఆ బలం విడిచిపెడతాడు మూత్రం, అందులోంచి వాడు ఎవరన్నా తీస్తే గానీ కథలు లేడు. ఎంత విచిత్రం ఇది, ఎంత దురదృష్టం ఇది. ఏవం జ్ఞాన భావాద విజ్ఞాయాత్యంత దుఃఖమనుభవతి స్వ మలమూత్ర లిప్త దేహ. తన బలము తలమూత్రం అవే కదలచలేడు. అది చికాకెత్తుతూ ఉంటే ఏడుస్తాడు తప్ప తియ్య అని అనలేడు, రోరు లేదు. ఈ తల్లి ఎప్పటికి పట్టించుకుంటారు. కొంతమంది తల్లులు ఏమో దిక్కుమాల తల్లులు పట్టాను నిద్ర, ఓ పిల్లలు ఏడ్చినా పాకినా ఆ బలమూత్రం ఒళ్ళంతా పూసినా పట్టించుకోలేదు, తెలియదు వాళ్ళకి. వాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు, ఎప్పటికో వస్తారు. ఈ లోపు వీడు ఒళ్ళంతా చికాకెత్తుతున్న వాడికి తెలియదు. అంచేది అందులోంచి బయటికి రాలేడు. కొంతమంది వెంటనే తీస్తారు. మొత్తం మీద వాడికి మానసిక పీడ అది, మాట్లాడలేడు. ఆకలేసినా దాహం వేసినా చెప్పుకోలేడు. చెప్పుకోలేక క్షుత్రుష పీడిష రుదితే వాట చూడండి ఎంత దురదృష్టం. ఆకలి వేసి ఏడ్చినా దాహం వేసి ఏడ్చినా తల్లి పాలే పడుతుందిట. తావో చేమో కుట్టి ఏడ్చినా ఆకలేసిందేమో తాగు తాగు అని వాడు డొట్టు పెట్టి ఆ పాలు చంపి వస్తుంది. ఆహా, వాడికి బాధ వచ్చిందని తెలుసుకోలేరు, వాడు చెప్పలేడు. అది తోమ కుట్టినా ఆకలే, చీమ కుట్టినా ఆకలే, ఆకలి వేసినా ఆకలే. అనవసర ఆహారం పెడతారు. ఈ విధంగా తనాధికం దేయం తనం ఇవ్వాలనుకుని ఆ ఎంతసేపు పాలు ఇస్తుంది, పోత పాలు పడుతుంది. ఈ పోత వల్ల వీడు పోతరించిపోతున్నాడు. వీడికి అనారోగ్యం అని ఆలోచించదు. ఎంత పట్టాలి ఎంత ఆకలి అని ఆలోచించుకోలేదు. తల్లికి తెలియదు, వాడు చెప్పలేదు. ఇప్పుడు మనం ఉన్నాం ఆకలి వద్దు బాబు అని అంటున్నాం, కానీ వాడు చెప్పలేడు. అది వాడిగా బాలుడిగా ఉండేటప్పుడు మన దృష్టిలో అది ఒక ఆనందం తప్ప వాడి కష్టం వాడిది, సీత కష్టం సీతది, పేద కష్టం పేదది. ఏవమనేకం దేహభోగం అన్యాధీనతయానుభూయమాన దంశాదిష్వపి నివారయితుమశక్త. ఈ విధంగా బాలుడు పరవశుడు అంటే ఇతరుల చేతిలో కీలుబొమ్మ. వాడికి ముద్దు వస్తే ఎత్తుకుంటాడు, చికాకు వస్తే పడుకోబెడతాడు. వీడు ఎత్తుకో అని వీడి మనస్సులో అనిపించినప్పుడు ఒక్కడు ఎత్తుకట్ట. వాడు ఆడుకుంటుంటే బలవంతంగా నా బాబే నా బాబే కప్పు నోరు వాడి మీద పెట్టి ముద్దు పెడతారట. ఈ నోరు వాడి దగ్గర పెట్టగానే వాడికి చికాకు వస్తుందని చెబుతున్నారు. వాడు అసహించుకుంటాడట, చెప్పలేట. కొంతమంది నిజంగానే ఆ చుట్ట కాల్చి మొహం కడుక్కోక వాడు మూతి మీద మూతి పెట్టి ముద్దు పెడతారు. పాపం అప్పుడు ఆ శిశువు పొందే వేదన అంతా ఎంత కదట, వాడు చెప్పలేడు. ఈ క్రిములు కీటకాలు వాడు రోడ్లో ప్రవేశించి వాడికి అనారోగ్యం కలగజేస్తాయని ఉండదు. వాడు ముక్కు మీద తుమ్ముతారు, దగ్గుతారు, నానా బాధలు పెడతారు. దంశాదిష్యపి, దంశములంటే ఈగలు, అడవి ఈగలు, ఇవి వాలితే చెప్పుకోలేడు అశక్తుడు. పరవశుడంటే వాడన్నమాట, ఏం చీరేడు, ఇలా ఇలా నడుస్తాడు, కిశోరావస్థలోకి వస్తాడు. నారదా, ఇలా పడిన కష్టం గురించి ఒక్కడు చెప్పగలిగాడు పూర్వకాలంలో? దక్కిన వాళ్ళు ఎవరు మేము కడుపులో ఇలా కష్టపడ్డాం, పుట్టి ఇలా కష్టపడ్డామని చెప్పలేదనగానే నారదుడికి ఆశ్చర్యం కలిగింది. మధ్యలో అడ్డుస్తున్నాను అనుకోవద్దయ్యా సనక సనందనాథులారా, ఇలా కష్టం పడ్డాను సుఖం పడ్డానని చెప్పగలిగిన జీవి ఎవడైనా ఉన్నాడో, ఉంటే వాడెవడో అన్నావు కదా, వాడెవడో చెప్పన్నాక. అయితే చెబుతున్నా మీరు, బాగా ప్రాచీన కాలంలో ఇలాగే ఓ ప్రతాప విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ఉండేది ఒక అడవిలో. అక్కడ ఇక్కడ ఉన్నటువంటి మంచి పూజారి గారు లేరు, అర్చన చేసేందుకు సరైన వాడు లేడు. అక్కడ వచ్చిన వాళ్ళని ఆదరించి కాస్త ఆ శటకోపం వచ్చేటటువంటి మంచి అర్చకులు అన్ని చోట్ల దొరుకుతారండి. మరి ఆ అడవిలో పాపం లేరు, ఆ అడవి ఆలయానికి ధర్మకర్తలు లేరు. చివరికి ఒక రోజున అడ్డుగా పెడుతున్నటువంటి ఒక బ్రాహ్మడు ఈ ఆలయాన్ని అనుకోకుండా చూసి, అరే అడవిలో ఇంత గొప్ప ఆలయం ఉంటే దీనికి ధూప దీప నైవేద్యాలు లేవే అని జారిపడి, భక్తి ఉంది జారిపడటం కంటే భక్తిభావం ఎక్కువయ్యి, ఆ అడవిలో మకాం పెట్టి ఆ దేవాలయాన్ని కడిగి రోజు తనకు తోచిన నివేదన చేసేవాట. దైవ అనుగ్రహం వల్ల ఈ బ్రాహ్మడికి కాస్త బాగా ఐశ్వర్యం ఉంది. అడవిలోకి వచ్చేవాడు సహజంగా అలిసిపోయి వస్తాడు, ఆకలితో వస్తాడు. అందుకని కొద్ది రోజులు పోయాక అనిపించిందిట, ఇటు ప్రయాణం చేసేవాళ్ళు ఆకలితో వస్తున్నారు, దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఆకలో ప్రసాదం అంటున్నారు, ఇక మీదట ఈ అడవిలో ఈ ఆలయం గుండా వెళ్లే వాళ్ళకి కడుపు నిండా ప్రసాదం పెడదాం, అన్నం పెడదాం అనుకున్నట్ట. ఆ తర్వాత మంచి పులిహార, చక్కెర పొంగ, అబ్బ కొంతమంది చేస్తారు దద్దోజనం, ఓహోహోహో చిక్కని పెరుగుతూ మంచి పదునైన అన్నం వండి అందులో పచ్చిమిరపకాయలు అవి ఇవి పోపు పెడితే ఈ పోపు టాపు లేచిపోతుంది, ఆ అద్భుతమైనటువంటి పోపు పెట్టినటువంటి అది. తర్వాత ఇక పాయసం, ఆ పాయసం అంటే పాయసం పొదుగు దగ్గర తీసిన పాలలో ఉండాలన్నం, ఈ బిందెడు నీళ్లు వచ్చింటే ఆకలి కాసిన స్పూన్ తో పాలు పోస్తే అది పాయసం, అది పాయసం కదా ఆయాసం అదే. అంచేత పాలతో పాయసం చేసి దాని నిండా జీడిపప్పు కిస్మిసు ద్రాక్ష పళ్ళు ఇవన్నీ వేస్తూ ఉంటే అది పాయసం, దాని నిండా ఆకలి పైన తట్టు తీరాలి నెయ్యి, అటువంటివన్నీ తెచ్చి చక్కగా అందరికి పెట్టి అందరినీ ఆనందం పెడుతున్నట్టు ఆయన. ఈ మధ్యకాలంలో కొంతమంది ఏం జరిగారంటే సోమరి పోతులు బయలుదేరారు, ప్రసాదం అనేసరికి భక్తుల్లో తేడాలు వచ్చాయి. ఈ జోదం ఆడుకునేవాడు కొంతమంది అడవిలో ఎవడో జోదం ఆడుకుంటే అడ్డుకునేవాడు లేడు, ఈయన టైంకి భోజనం పెడతాడు, ప్రసాదాలు మంచి రుచిగా ఇవి తినండి, టక్క టక్క ఆడుకుందాం చతుర్ముఖ పారాయణం అనుకున్నారు. ఎవడి బాధ వాడిది, ఇంటికంటే గుడి పదిలం అది విలాసాల నిలయమని వచ్చేవాడు కొంతమంది ఉంటారు, ఎవడి ఆశవాడి. అలా వెళ్ళి కొంతమంది ఆడుతూ ఉంటే అసహ్యం వేసింది దీని, నేను ప్రసాదం తెచ్చి పెడుతూ ఉంటే అపవిత్రులు కొందరు దీనిని తిని జోదం ఆడుతున్నారు, ఈ విధంగా ఈ దేవాలయం నా ప్రసాదం అపవిత్రమవుతోంది, ఇక రేపటి నుంచి ప్రసాదం లేదు అన్నదానాలు ఎత్తేసానన్నట్ట. ప్రసాదం స్కీమ్ మానేశాడు, శాశ్వత అన్నదానం పోయింది. మూడు రోజులు గడిచాక శివుడు గర్భాలయాన్ని మూసేశాడట, తలుపు తెరుచుకోవటంలా. ఎవరు లోపలంటే పలకరు. అప్పుడు ఆకాశవాణి అన్నది, శివుడికి నీకు దర్శనం ఇవ్వడయ్యా అర్చక. ఆ అర్చకుడు ఎంత గొప్పవాడు వాడు, శివుడు పొలుకుతున్నాడు. ఇదేమిటి స్వామి, ఇంతకాలం దర్శనం ఇచ్చావు, నేను నీ సేవ ఎంత చేశానయ్యా అన్నట్ట. కాదు, పవిత్రమైన అన్నదానం అనే స్కీములు ఎత్తేసావు కదా, అన్నదానం మానేసావు, చక్కెర పొంగర దద్దోజనం అందరికి పెట్టేవాడు మానేసావు, ఈ కావాలని నువ్వు ఇది మానేసావు కనుక ఇక నీకు దర్శనం ఇవ్వనా బేట. ఏమి స్వామి అది తిని కొంతమంది దూదం ఆడుతున్నారు. అఫ్ కోర్స్ అందరూ దూదం ఆడకపోవచ్చు, కొంతమంది ఉత్తములు ఉండొచ్చు, కానీ కొంతమంది సామరిపోతులు ఈ అన్నదానం అంతా దుర్వినియోగం చేస్తున్నారు, ఈ తిండి తినేళ్ళు పక్కన బ్యాంక్ ఆడుతున్నారు. మరి ఇలా అయితే ఈ అన్నదానం రహస్యమే పాడైపోతుంది, పుణ్యం పోతుంది నాకు అన్నట్టు పిచ్చాడా. ఎవడో ఒకడు తప్పు చేశాడని ఉత్తమమైన అన్నదానాన్ని తీసేస్తావా? తప్పు తప్పు. అన్నదానం మహాదానం కన్యాదానం చ మధ్యమం. అన్నదానం దానాల్లో ఉత్తమం, కన్యాదానం రెండవదిగా చెప్పారు. అటువంటి అన్నదానం ఏదో ఒకటి కోసం మాంతామా, దాని గొప్పతనం దాంది అన్నట్ట. ఏమో బాబు నాకు నమ్మకం లేదన్నట్ట. అయితే ఒక పంచి నేను చెప్పినట్టు విను, ఇప్పటికిప్పుడు ఈ గుళ్ళొంచి బయలుదేరు, నువ్వు వచ్చేదాకా ఈ గుడి తలుపులు తీయ, నేను నడుచుకుంటూ కాశీ వెళ్ళు, విశ్వేశ్వర దర్శనం చేసుకో, ఆ తర్వాత కాశీ మహారాజు గారి దగ్గరికి వెళ్ళు. నువ్వు వెళ్ళేసరికి ఆయన భార్య గర్భవతిగా ఉంటుంది, పిల్లాడు పుడతాడు వాళ్ళకి. ఆ రాజుగారి భార్య ప్రసవించాక పురిటింట్లో ఉండే పిల్లాడితో మాట్లాడాలి, ఇది శివ ఆజ్ఞ అని చెప్పు రాజుగారికి, ఆయన ఒప్పుకుంటాడు. ఆ పిల్లాడితో మాట్లాడి తర్వాత వచ్చి నువ్వు అన్నదానం కంటిన్యూ చేస్తావు మానేస్తావు నీ ఇష్టం పో అన్నట్టు శివుడు. శివుడు చెప్పాక కాదని ఏమంటాడు ఈయన? సరే బయలుదేరాడు. అత్యంత కీకారణ్యం అది, ఇటు చూచిన పులులు పల్లిపాలు పోలేపాలు విభాజనాలు ఇంకా ఒకటే అన్ని ఒక విష సర్పాలు కంటకాలు ఇంత మార్గంలో అడుగు పెట్టాడు. పూర్వం అంతా ఎక్కడ చూసిన జనారంగంగా కీకారంగా ఎప్పుడు ఇప్పుడు జనం పెరిగాక అడవులు పోయాయి. మనిషిని చూస్తేనే జంతువులు భయం పడుతుంది, అప్పుడు జంతువులు భయం ఎక్కువగా ఉండేది. చిల్లి చెరపక కిటి మల్ల తిరుగుబట్లు అడవి ఉన్న కోతులు, అడవి పందులు, పెద్ద పెద్ద ఈగలు, ఇంత శబ్దాలు చేసే గండుటీగలు, శరప మృగాలు, సింహాలు, పులులు, వీటితో కాకలతో కోకములతో ఒడ్ల కోకలతో రెండు ఒక అడవిలో ఏంటంటే నడవగా కొంతకాలం పోయాక అసలు అడవిలో చెట్టేటోళ్ళు తెలియట్లేదండి, మార్గం తెలియటంలా. బోహైరాయిలో పరమేశ్వరాన్ని ఆత్మించు బయలుదేరని ఇప్పుడు ఎట్టేళ్ళాలో తెలియదు. అసలు చెట్లు అల్లుకుపోయి ఉన్నాయి, అల్లుకుపోయి ఉన్న వాటిలో కోరడం కూడా కష్టం ఉంది, సరైన మార్గం లేదు. దుర్లభ కంటక ద్రుమాభీల శిలా నిర్మిత అసలు చూపు ఆటం లేదండి కొన్ని చోట్ల. అతి కష్టమైన పొదంలోకి దూరుదాము అంటే కంటకద్రుమాభీలం ముళ్ళుకు చూడలే అందులోంచి పోయి ఎలాగో ముళ్ళు కూడా తరుగుతూ అంటే కోసుకుపోతున్న రాళ్ళు వీటితో భయం వేసి ఈ పరిస్థితుల్లో ఒక చిన్న పొద మార్గం కనపడింది. ఆ పొదలో దూరు బయటకు వచ్చాక అక్కడి నుంచి చెట్లు విశాలంగా కనపడ్డాయి. అక్కడ నేల కొంచెం చదువు చేయబడినట్టుంది. ఆ నేల దగ్గర ఆకాశం అందిస్తున్న చెట్లు, ఆ చెట్ల నుంచి ఎవరో వచ్చారనే మాటలు వినబడ్డాయి. చూస్తే చెట్టు మీద ఎత్తైన ఒక మంచం ఉన్నదట. అడవుల్లో ఉండేవాళ్ళు క్రూర మృగాల ప్రమాదం లేకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే రెండు చెట్లకి మధ్యలో వెదురుతోటి నిర్మించుకున్నటువంటి ఒక మంచం ఉంటుంది పైన ఎత్తు అనమాట. దాని మీద గడ్డి అది వేసి ఇద్దరు భార్యాభర్తలు పోయేవాళ్ళు కూర్చుని ఉన్నారట. ఈయన అక్కడికి ఏరాడు. ఆ పోయి వెళ్ళిన చూడగానే ఎవరో స్వామి వచ్చాడని కిందకి దిగి ఎవరు తమరు అన్నారట. కానీ ఇంకా పోయి వాళ్ళైనా వాళ్ళకి నీతి నియమం భక్తి అన్ని ఉన్నాయి. ఎవరు ఏమిటి అని అడిగింది. నేను చెప్పాడు కాశీ వెడుతున్నానండి, దారి సరిగ్గా తెలియట్లేదు, కేకారంగా చీకటి పడిపోతుంది, అరుపులు జంతువులు అరుపులు భయం వేస్తుంది, ఈ భయంలో తప్పించుకోవడం కోసం అనుకోకుండా ఇక్కడికి తీరాను అన్నాడు. స్వామి మీరేం భయపడకండి, మేము మీకు సాయం చేస్తాం అని మంచి మీద ఈ కోయవాడు ఈ దిక్కిచ్చాడు. చెట్టు ఎక్కడం కష్టమే నీ పాపం, ఎప్పుడైనా చెట్లు ఎక్కి మనిషి అయితే కదా, అందుకని చెట్టు చాలా కష్టపడుతూ ఉంటే ఎక్కించాడు ఆయన. చెట్టు ఎక్కి కూర్చున్నాక భార్యని ఈయనకి ఏం కావాలో అద్దెమ్మన్నాడు, తానేమో కింద ఉన్నాడు. ఎందుకంటే ఆ మంచి మీద ఇద్దరు దాకా ఉండలేరు, అంత చిన్నది, వాళ్ళిద్దరి కోసం కట్టుకున్నారు. భార్యని ఆయనకు కావలసిన చూడటానికి మంచి మీదకి పంపించి ఈయన కింద కూర్చున్నాడు. ఆ అబ్బాయి కూడా కోయ స్త్రీ కూడా చాలా ఉత్తమురారు. తమ కోసం తెచ్చుకున్న పళ్ళు తేనె అలాగే మంచి వెదురు బియ్యం, అక్కడ మంచి చారపప్పు అని ఉంటుంది రుచిగా కమ్మగా, ఈ పప్పు ఇవన్నీ పెట్టేదిట, అవి తినగానే ఆ తేనె తాగి మధురమైనటువంటి ఆహారంతో సంతృప్తి చెంది అమ్మ భగవంతుడు మనం రక్షిస్తాడు. ఈ అడవిలో ఈ వచ్చిన ఇంత అద్భుతమైన భోజనం దొరకల, ఏం పళ్ళు పెట్టారు, దిగనిగలాడుకున్న పళ్ళు, జామ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, దానిమ్మ పళ్ళు, ఒకటేటన్ని మరి అన్ని నేనే తినేసిన ఆకల్లో పట్టించుకోలే మీకు లేవు అన్నట్ట. మాకు లేకపోతే ఒక పూటలు ఏమవుతుంది, మీరు నడిచారు అలిసిపోయారు, మీరు తినండి అని మొత్తం న్యాయం చేత తినిపించేసింది. తర్వాత ఆయన పడుకోమని విసిరికర్రతో విసురుతుందట. భర్త అన్నాడు నీ కింద కాపలా కాస్తానన్నట్ట. ఓ మంచి ధనుస్సు పుచ్చుకొని ఏ జంతువులు రాకుండా చెట్టు దగ్గర కాపలా కాస్తున్నాడు. అంత అతిథి నియమంతో ఉన్నారు వాళ్ళు. ఇతను బాగా అలిసిపోయాడుగా పగలు హాయిగా నిద్రపెట్టింది మంచి మీద. వారాంతరు వాడు పెద్ద గందరగోళం విని కంగారు పడి హెచ్చరికి వీడు ఏడుస్తోంది. ఏమ్మా ఏడుస్తున్నావు అన్నట్ట, మా ఆయన కింద ధనుస్సుతోటి కాపలా కాస్తున్నాడండి, ఎంతలో కాస్త కురుకు వచ్చి చెట్టు కింద కూలబడ్డాడు, ఉప్పులో చెత్తిపోయింది, మా ఆయన బాబు అని నడిచింది. చాలా దుఃఖం వచ్చింది. అరే నా వల్ల కదా వాడు ఈ రాత్రి కిందకి వెళ్ళాడు, నేనంటూ రాకపోతే హాయిగా ఈ భార్య భర్తలు మంచి మీద ఉండేవారు, అప్పుడు పులి వాడిని చంపేది కాదు. అన్యాయంగా శివుడు పంపడం వల్ల ఇక్కడికి వచ్చాను, ఈ కొయ్యవాడు చచ్చిపోయాడు, ఈ పాపం నాగుతుంటుంది, పరమేశ్వర ఎంత పాపం చేయించామని ఏడుస్తూ అమ్మా నన్ను క్షమించాను అంట. ఆవిడ ఏడుపు దిగమింగుకొని నా భర్త పోయిన వాడు ఎలాగూ పోయాడు, ఆయన రాడు, కానీ ఆయనకు ఒక ఆశయం ఉన్నది, ఇంటికి వచ్చిన వాడిని ఆదరించాలి, భోజనం పెట్టాలి, అది నీకు పెట్టించాడు. భోజనం అంటే తిండి పదార్థం నీకు పెట్టాడు. నిన్ను రక్షించడం కోసమే చెట్టు కింద కాపలా కాస్తూ ప్రాణం విడిచిపెట్టాడు. నేనేం చేయాలో తెలిసినా ఆ ఊహను నిజం చెయ్యాలి, ఆయన ఆశయాన్ని చివరి దాకా నెరవేర్చాలి. ఇప్పుడు నేను వదిలేసి నా భర్త కోసం ఏడుస్తూ కూర్చుంటే నువ్వు ఈ అడవిలోంచి బయటికి వెళ్ళలో పేదన్న మృగం నిన్ను తినచ్చుగాక. నా భర్త నిన్ను క్రూర మృగాల నోట్లో పడకుండా చావు లేకుండా కాపాడటానికి ప్రాణం ఇచ్చాడు, కాబట్టి నిన్ను అలా రక్షిస్తేనే ఆయన ఆత్మకి శాంతి ఆశయం సిద్ధిస్తుంది, కాబట్టి నిన్ను కాపాడుతున్నాడు అంతే. అయ్యయ్యో నీ భర్త పోయాడు, ఈ దుఃఖంలో నా వెంటనే వస్తావులే, నా దారినే పోతాను, నువ్వు ఇక్కడే ఉండుతావు అన్నట్టు, ఏమైనా సరే మిమ్మల్ని కాపాడకుండా వెనక్కి రానండి అని ఆ భర్త ధనుస్సు తీసుకుని కత్తి తీసుకుని నడవండి. 3 రోజులు ప్రయాణం ఆ అడవిలోంచి బయటపడ్డానికి, ఇంకా తర్వాత అన్ని ఊళ్ళే. ఆ 3 రోజులు కూడా ఎక్కడ ఏడుపులేదుట, ఏడిస్తే ఈ నొచ్చుకుంటాడు. అందుకని ఈ భర్తృ వియోగ బాధ ఏమాత్రం మనస్సులోకి రానివ్వకుండా ఏడవకుండా ధైర్యం చిక్కబట్టుకుని దాటించింది. దారి పొడుగుతూ ఆయనకి కావలసిన పళ్ళు ఏరి తెచ్చిపెట్టింది, కంటికి రెప్పలా కాపాడింది, కాపాడి ఊరు దాటి కొంతమంది అడవి దాటించి ఊళ్ళో తీర్చింది. ఆ తర్వాత స్వామి సెలవు, ఇక నేను నా భర్త దగ్గరికి వెళ్ళి చూసి వస్తాను, నా శవాన్ని వెతుక్కుంటానని. ఈయన చాలా బాధపడుతూ నన్ను క్షమించు అయ్యయ్యో అని బాధపడుతున్నాడు. ఆ బాధ దగ్గరే అలాగే ఉన్నాడు. వీడుకోలు తీసుకుని వీడిపోయి అలా వీడుకోలు తీసుకున్న తల్లి వెనక్కి వెళ్ళి చాలా దూరం వరకు చెయ్యి ఊపుతూ ఉంటే ఈ బ్రాహ్మడికి ఈ పోదారి కళ్ళ వెంపటి నీరు వచ్చిందిట. అలాగే మసక మసక కన్నీళ్లు పిలుచుకుని వెళ్ళిపోయాడు. సరే ఆ తర్వాత ఈ దుఃఖాన్ని కొద్ది రోజులు పాటు మర్చిపోలేక ఈ పట్టు నగరాల్లో ప్రయాణం చేస్తూ మొత్తం మీద కాశీ చేరాడు. ఈయన వెళ్ళి కాశీరాజు గారిని ఆశీర్వదించాడు. మహారాజా, శివుడు పంపించగా వచ్చాను, నాకు చిన్న పని ఉన్నది. నీ భార్య ప్రసవించేదాకా ఇక్కడ ఉండాలి నేను అన్నట్ట. భలే వాడు అయ్యా, నా భార్య సంతానం లేక చాలా కాలం నుంచి ఏడుస్తున్నాను నేను, నా భార్య గర్భం ఏమిటన్నట్ట. ఈయన వచ్చి అలా అనకుండా, నాయన నువ్వు అన్నది నిజం, ఇప్పటి వరకు ప్రస్తుతం నీ భార్య గర్భవతి నీకు తెలియకపోవచ్చు, కానీ శివాజ్ఞనుకు నేను వచ్చా, నీ భార్య ప్రసవిస్తుంది అప్పటిదాకా ఉండని. ఈ బ్రాహ్మణుడు కొంచెం వెర్రేమైనా ఉందేమో అని అనిపించింది రాజుగారికి. కానీ ఇద్దరు అంతఃపురం నుంచి స్త్రీలు వచ్చి, అయ్యా రాణి గారండి కొంచెం వాంతులు చేసుకుంటున్నారండి అన్నారట. ఆశ్చర్యపోయాడ. పంపదీసి ఏమన్నా ఊళ్ళో మలేరియా జ్వరాలు గట్రా వ్యాపించాయా ఏమిటి, లేకపోతే కాఫీ చారు అన్ని కలిపి తాగితే వాంతులు ఏమిటి కాదు, వైద్యులు చెప్పారట ఆవిడ గర్భవతి అని. ఆశ్చర్యపోయాడు. ఈ మహానుభావుడు వచ్చిన వేళ విశేషం ఆయన చెప్పినట్టుగా ఇదేదో ఉంది అనుకుని, అయ్యా మీ రాక శుభవార్త రెండు ఒకేసారి వచ్చాయి, కాబట్టి నా భార్య ప్రసవించేందుకు సమయం ఉంది కనుక అంతవరకు ఇక్కడే ఉండండి, అన్ని సౌకర్యాలు కల్పిస్తాను, పిల్లవాడితో మాట్లాడండి అన్నాడు. సరే ఈ పండితుడు ఇక్కడే ఉన్నాడు. పరమ పవిత్రమైన కాశీక్షేత్రం వచ్చాడు. కాశీరాజు గారి దర్శనం రాజదర్శనమే కాకుండా ప్రతిరోజు విశ్వేశ్వర దర్శనం చేసేవాడు. అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ గంగ, ఆ గంగలో 3 ఫుట్ల స్నానం చేసేవాడు. తరివి తీరేది కదట ఈ గంగా స్నానంలో ఏముందో, ఎన్నిసార్లు చేసినా ఎప్పటికప్పుడు వస్తాయి, అదొక ఆనందం, తరివి తీరదు. ఒక్క మూర్ఖుడు తప్ప ఇన్నిసార్లు ఏమిటి అని అనేవాడు ఉంటాడట. తక్కిన వాళ్ళకి ఎల్లవేళలు ఆనందమే, కొంత నొత్తిచ్చి నవ్వుతున్నాను అన్నమాట. అలాంటి పరమ పవిత్రమైన గంగా స్నానం చేశాడు. ఆ స్వామి దర్శనానికి వెళ్ళాడు. విశ్వేశ్వర జ్యోతిర్లింగ విశుద్ధ రత్న ఖని మోక్షోపాయ ముక్తాప్తి వేలా తీరావని ృఠినామక గజాలానుంబు గంగామృత స్రోతో నిసృతి చంద్రగోళియన మిల్తు కాశీ శ్రీరాశి. జగన్మాత అన్నపూర్ణాది ఆవిడ ఒక తామర పువ్వు, సాక్షాత్ అమ్మవారే ఒక తామర పువ్వు. ఎటువంటి తామర పువ్వు, వికసించిన తామర పువ్వు ఆవిడ. ఈ తామర పువ్వులో ఉండే తేనె తాగే తుమ్మెద స్వామి విశ్వేశ్వరుడు. విశ్వేశ్వరుడు అనే ఆయన ఒక జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం అనే ఒక పవిత్రమైన రత్నాల గని అక్కడ ఉన్నది. మోక్షమనే ఉపాయం అక్కడున్నది. సాధారణంగా సముద్రానికి చర్యలు కట్టు ఉంటుంది, దాన్ని వేల అంటారు. అంటే సముద్రం ఎంత కరెంట్ వచ్చినా ఆ గట్టు దాటిరాదు అనమాట, దాన్ని చర్యలు కట్టు అంటారు. అది దాటితే ప్రళయం. మోక్షమనే ఉపాయం అనే ముక్తాప్తికి సముద్రానికి ఆ తీరం, వేలా తీరం అనమాట, చర్యలు కట్ట. ఈ కాశీ అంటే ట్వంటీ అని ఆ విశ్వేశ్వర జ్యోతిర్లింగానికి ముందుగా చిన్న ప్రాంతం ఉంది, అక్కడ గణేశ్వరుడు ఉన్నాడు. ఆయన ట్వంటీ గణపతి అంటారు. మండూక జటురుడు ఆయన, కప్ప పొట్టలా ఉంటుంది ఆయన పొట్ట. గోడకి చెక్కబడి విరిసి ఉన్నాడు ఆయన. ఆ ట్వంటీ విఘ్నేశ్వరుడు ఒక ఉన్న ఏనుగైతే ఆ ఏనుగుని బంధించే రాట కాశీక్షేత్రం అంటే. గంగ అనే అమృత ప్రవాహం జల రాశి నది పతల్లి నిరంతరం ప్రవహిస్తుంది. అటువంటి ఆ కాశీ శ్రీరాశి వారాణాశి, అక్కడ ఈయన ఆనందంతో ఏ వంకతో ఈయన స్వామి నన్ను ఇక్కడికి పంపాడు, కొంతకాలం ఇక్కడ స్నానం చేద్దాం, ఆనందం పొందుదాం అనుకుంటున్నాడు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఆచమనం చేసి జపం చేసి చెంబుడు నీళ్లు పెట్టుకెళ్లి స్వామి మీద పోసి చూచి తరించి పాడి పాటలు కీర్తనలు పాడాలి. స్వామి దగ్గరికి వెళ్ళాక ఊరికి రాకూడదు, మంచి నామస్మరణాదులు చెయ్యాలట. అందుకని పవిత్రమైన హరనామస్మరణం అక్కడ ఉన్నప్పుడు క్షణం విడిచిపెట్టకుండా ఏమరపాటు లేకుండా చేశాడు. ఆయన పాడితే ఎక్కడో కైలాసానికి వినపడేటటువంటి మృదు మధురంగా పాడేవంటే నామస్మరణం చేసేటప్పుడు కూడా ఆ తన్మయత్వం, అర్ధ నివేలిత నేత్రాలు, గగుర్పాటు ఇవన్నీ కూడా సాత్విక స్తంభ భావాలు అంటారు. భక్తులకు రోమాంచం అంటే ముందు శరీరం ఒక రకం గగురు పొడుస్తుంది, గరుకు అవుతుంది, వెండ్రుకలు నెక్కు పొడుస్తాయి, తర్వాత దాన్ని రోమాంచం అంటారు అన్నమాట. కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ భగవంతుడి యొక్క రూపం చూసినా నామం చేసిన తట్టుకోలేని ఆనందం వస్తుంది, దానివల్ల కళ్ళబడి నీళ్ళు వస్తాయి. కంఠం గద్గదం అవుతుంది పాడుతూ ఉంటే, ఒక్కొక్కసారి సన్నబడిపోతుంది అన్నమాట, పలకలేము. ఈ లక్షణాలన్నీ కూడా సాత్వికులైన భక్తులకు ఉంటాయట, భావభక్తులకు ఉంటాయట. నారదులు అలాగే పాడుతూ ఉండిపోయేవంట, కాసేపు నాకు నిశ్శబ్దం అయిపోతారు భక్తులు. పాడి పాడి మొదట్లో పాడతారు, ఇంకా తర్వాత పాట ఉండదు, అలా తన్మయత్వ భావంతో అడిగిపోతారు. ఈయన కూడా అక్కడున్న రోజుల్లో మధ్యాహ్నం పూట శంభో హర 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 శంభో అంటూ పాడుతూ ఉంటే నిజంగా కైలాసనాథుడు దిగి వచ్చేవాడే. ఇలా జరిగింది కొంతకాలం. ఇక రాజుగారి భార్యకి శుభముహూర్తంలో పుత్రుడు పుట్టాడు. పుట్టి పుట్టుకని రాజుగారు ఇచ్చిన మాట ప్రకారంగా మీరు వెళ్ళి ఆ పురిటింట్లో పిల్లాడిని చూస్తానన్నారు, చూసిరండి అన్నట్ట. ఈయన వెళ్ళాడు. ఆ పిల్లవాడిని చూద్దాం, ఏమిటో స్వామి ఇలాంటి అచ్చిచ్చాడు, ఈ పిల్లవాడిని నేను చూసి ఏం చేయగలను అనుకుంటూ అక్కడికి వెళ్ళగానే ఆ పిల్లాడు బాగున్నారా పత్రులు గారు అన్నట్ట. ఒరి నీ దొంపదేగా, నువ్వు ఇంకా పుట్టి 4 గడియలవలా బాగున్నారా అంటున్నావు అనుకుని నువ్వేవిడుగా ఆయన అన్నట్ట. నన్ను అప్పుడే మర్చిపోయారు అన్నట్టు. నేను మర్చిపోవడానికి అసలు ఇదేగా చూసింది అన్నట్టు. కాదులంటే నన్ను చాలా కాలం క్రితం చూశారు. ఎప్పుడు అడవిలో మీకోసం కాపలా కాసి ప్రాణం ఇచ్చిన పోయేవాడిని నేనేనండి అన్నట్టు. ఓరి 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 పోయేవాడు అని ఊట్రా, ఏమిటిది అన్నట్టు. ఏమీ లేదండి, అన్నదానం మహాపుణ్యం, ఆకలికి మలమల వాడుతూ అడవిలోకి వచ్చిన మీకు మేం తెచ్చుకుని మేం తిందామని పెట్టుకున్నటువంటి పళ్ళు పప్పు ఆ తేనె పాలు ఇవి ఇచ్చేసాం, అవి మీరు శుభ్రంగా ఆకలితో ఉన్నవారు తినేశారు. ఆకలి కొన్నవాడు కడుపు నిండడానికి ఏది పెట్టామో అది అమృతం వంటి ఆహారం. ఆ ఆహారం ఒక్క మూట మీ కష్టంలో ఉన్నప్పుడు పెట్టడం వల్ల ఆ పుణ్యం నాకు ఇంత స్థితి ఇచ్చింది. చచ్చిపోయానని మీరు వెంకెట్టుకున్నారు తప్ప అది నా ఉన్నత స్థితి. అజ్ఞాని చచ్చిపోతే దుఃఖిస్తాడు, కాని జ్ఞాని ఈ మరణం మరొక ఉత్తమమైన మార్గం అనుకుంటాడు. అది తేడా. నేను మీకు అన్నదానం చేసిన పుణ్యం వెంటనే అనుభవించాలి. ఆ మహాపుణ్యం ఎక్కువసేపు ఆలస్యం లేదట, అన్నదానం అంత తొందరగా ఫలితం ఇస్తుంది అన్నమాట. అందువల్ల ఇంకా చాలా ఆయువు ఉన్నా ఆ ఆయుర్దాయంలో ఇక కష్టం పోయి సుఖం అనుభవించాల్సిన యోగం నాకు వచ్చి చచ్చిపోయాను. లేకపోతే ఇంకో 50 ఏళ్ళు అక్కడే అడవిలో ఆ ఈగలు తోలుకుంటూ జంతువులు చంపుకుంటూ బతికేవాడిని. మీ ఇలాంటి వాళ్ళకి పుణ్యం చేశాను కదా, ఆ పుణ్యం వల్ల శరీరం విడిచిపెట్టి కైలాసనాథుడిని చూచి వెంటనే మళ్ళీ కాశీరాజు గారి గర్భంలో ఆవిడ గర్భంలో ప్రవేశించారు. అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్రుతి, బాగా ఎక్కువైపోయిన పుణ్యం కాని పాపం కాని ఆ ఫలితం వెంటనే అనుభవించాలి. ఎవడైనా సరే తక్షణం అనుభవించవలసి వస్తుంది, ఆలస్యం లేకుండా అనుభవించవలసి వస్తుంది. అంచేత నేను వెంటనే చచ్చిపోయాను, ఇలా పుట్టాను అన్నట్ట. అయ్య బాబోయ్, అన్నదానం ఒక్కసారి ఆకలితో ఉన్నవాడు గురికి నామకే వస్తే భోజనం పెడితేనే ఇంత పుణ్యమా అని మతిపోయింది. మరి పాపం ఈ ఆవిడ కూడా చచ్చిపోయిందా బతికుందా ఏమైంది ఆవిడ విషయం ఏమిటన్నట్టు బాగాలేవారండి మీరు. అసలు నేను ఇచ్చిన పుళ్ళు మీకు ఇచ్చి మీ ప్రాణం నిలబెట్టడానికి సహకారం చేసింది మా ఆవిడ, ఆవిడ సాయం లేకపోతే నేనేం చేయగలను? ఆవిడేం చేసిందంటే అడవి దాటించి నా ఆశయ సిద్ధి కోసం అడవి దాటి దాటి లోపలికి రాగానే నా శవాన్ని వెతుక్కుని నా ఎముకల్ని తీసుకెళ్లి చితిలో పేర్చి అందులో సహగమనం చేసి చచ్చిపోయింది. నేను ఇక్కడ గర్భంలో ప్రవేశించిన 2 నెలల తేడాలో మరొక రాజుగారి ఇంట్లో ప్రవేశించింది ఆవిడ కూడా. ఇంకో 2-3 నెలలు పుడుతుంది, ఆ పుట్టిన తర్వాత మళ్ళీ నాకు భార్య అవుతుంది. మేమిద్దరం టెంకు రంగా చక్కగా వైభవంగా తిరుగుతాం. పుణ్యం ఎక్కడికి పోదు అన్నాడు, ముక్కు మీద వేలేసుకున్నాడు ఆయన. మరి అంటున్నట్ట ఇద్దరు కుర్రాడు కేర్ కేర్ అన్నట్టు మర్చిపోయాడు అక్కడితో. ఇంకా తర్వాత ఇంకేం మరీ లేదు, కొసర్లు ఉండవు. వాడెవడో వాచి షాపులోకి వెళ్ళాడు. పూర్వం షాపులో ఏదన్నా కొంటే కొసరు అడిగేవారు. మా చిన్నప్పుడు కూడా బెల్లం ఇంకోటో కొనుక్కున్నాక కాస్త బెల్లం ముక్కు పెట్టేవారు పాపం ఆ పుణ్యాత్ములు ఆ రోజుల్లో. ఇప్పుడు కొసర ఆ ప్యాకెట్లన్నీ దిక్కుమని కూడా అయ్యా మళ్ళీ ఏం కొసరు లేదు అసలు లేదు, అందులో ఏముందో తెలియదు, ఇది వేరే విషయం. అలాగా ఒక ఆయన వాచి షాప్కి వెళ్ళాక అంత పెద్ద గోడ గడియారం కొన్నట్ట. తర్వాత అన్నట్ట ఇంత గోడ గడియారం కొన్నాను ఆ చిన్న రిస్ట్ వచ్చి కొసరు ఎవరా అన్నట్ట, చిన్ని వచ్చేగా అడిగాను అన్నట్ట. అలాగా ఈయన ఇంకేదో కొసరబోతున్నాడు మరి అని ఇంతలో కుర్రాడికి పూర్వ జన్మ జ్ఞానం మొత్తం స్మృతి అంతా నాశనం అయిపోయింది. యథాప్రకారంగా క్యారెక్టర్ అంటున్నాడు బాబు అన్నట్టు. బాబులేదు ఏమి లేదు, ఇంకేమింది అర్థమైంది అన్నదాన మహిమ చెప్పేంత వరకే వాడికి, ఆ తర్వాత ఇక పూర్వ జన్మ జ్ఞానం ఉంటే ప్రమాదం. వెంటనే వెనక్కి వచ్చి మహారాజా నేను వచ్చిన పని ఏంది పెడతానన్నట్ట. అసలు మీరు ఎందుకు వచ్చారు, ఆ కుర్రాన్ని ఏం చూశారు, ఏమిటిది అన్నట్టే. అప్పుడు ఆయన మొత్తం విషయం చెప్పి నేను ఒకప్పుడు శివాలయంలో అన్నదానం చేశాను కానీ మధ్యలో కొంతమంది జోదగాళ్ళు అన్నాన్ని అర్థం చేస్తున్నారు దానివల్ల వాళ్ళు పాడైపోతున్నారని అన్నదానాన్ని ఆపేశాను. విషయం అర్థమైంది, నీ కొడుకు సామాన్యుడు కదయ్యా, పూర్వం నాకు అన్నం పెట్టిన కిరాత కూడా అన్నట ఆశ్చర్యపోయాడు కాశీరాజు. ఈ కథని లోకమంతా వ్యాపింపజేశాడు. ఈ అర్చక స్వామి కూడా సన్మానాలు పొంది ఇంటికి వచ్చేసాడు. వచ్చి రాగానే మళ్ళీ యథాప్రకారంగా ఆలయం తెరిచాడు, అక్కడ స్వామి అర్చన చేశాడు. వచ్చిన వాడికి లేదనుకుండా అన్నదానం చేయడం మొదలెట్టాడు. వాడు దుర్వినియోగిస్తుంది వాడికి మనకు సంబంధం ఏమిటి? ప్రతి దానం చేయడానికి ఒక నియమం ఉన్నది, అడ్డమైన వాడికి దానం చేయకూడదు. కానీ ఒక్క అన్నదానానికి మాత్రం ఆకలితో ఉంటే చదువుడికి పెట్టేయమన్నారు, దానికి నియమం లేదట. తక్కిన దానాలు చేయాలంటే అర్హతను బట్టి దానం చేస్తే పుణ్యం వస్తుందన్నారు, అన్నదానానికి మాత్రం నా నియమం ఇదేమీ లేదు. అక్కడ ఆకలితో ఉండడమే అక్కడ దానం పుచ్చుకోవడానికి అర్హతట. అప్పటి నుంచి ఆయన విడవక దానం చేశాడు. కాబట్టి నిత్యం ఎవడైనా సరే యథాశక్తిగా ఈ అన్నదానాలు చేసుకున్నవాడు ఇదిగో ఈ పునర్జన్మలో ఉండేటటువంటి ఇబ్బందులు పొందడు. ఇక తర్వాత సనక సనందనాథులు మిగతా విషయాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కుర్రవాడు పుట్టాడు పరవశుడు అయిపోయాడని చెప్పుకున్నాం. క్రమేపీ చిన్నప్పుడు తనకి ఇష్టం లేకపోయినా దోమలు కుడుతున్నా ఈగలు కుడుతున్నా తోలుకోలేడు, ఆకలి వేస్తుంది అనుకుని ఇంట్లో వాడు పాలిస్తారు, ఆకలికి ఏడుపే, ఏదన్నా జంతువు పుట్టినా ఏడుపే. క్రమేపీ కిశోరావస్థలో సమీపీ కిశోరావస్థలో గడుగు పెడతాడు. ఇక్కడ నుంచి కష్టాలు మొదలవుతాయి. ఈ చిన్నప్పుడు కష్టం ఒక అసలు కష్టం మొదలవుతుంది డొనేషన్లో. 4 ఏళ్ల పాపకి 5 ఏళ్ల పాపకి ఇంటర్వ్యూ ఉంటాయి. ఏమిటి ఇంటర్వ్యూ చేస్తారు చెప్పండి కల్పకం? పూర్వం ఈ ఇంటర్వ్యూలు చేసి అందరం పండితులు అయ్యావా? మాకేమైనా డొనేషన్లు కట్టారా? చక్కగా ఇసుక బండ్లో కూర్చుంటే ఆ ఇసుక పిసుక్కుంటేనే ఇంత పండించవచ్చు. ఇప్పుడు అదేం లేదు, వాడికి ఏమి రాదు. ఆశ్చర్యం ఏమిటంటే 35,000 రూపాయలు కట్టి ఒక పెద్ద కోచింగ్ సెంటర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాడు ఒకడు కాలేజీలో ఇంటర్మీడియట్. వాడికి ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ పైగా 2 ఏళ్ళకి 2 35లు 70,000 అయింది. ఆ కుర్రాడికి ర్యాంక్ 75,000 ర్యాంక్ వచ్చింది. ఏ కోచింగ్ లేనటువంటి కుర్రాడు మా అన్నగారి పైకి 50,000 వచ్చింది. 1 రూపాయి ఖర్చు పెట్టమంట, రూపాయి అంటే మామూలు పోయినది అంట. అప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఇంతంత డబ్బులు తగలిస్తున్నాం ఈ కోచింగ్లు ఈ వ్యామోహం. ప్రతి వాడు ఇంజనీరు డాక్టర్ అయితే మిగతా వాళ్ళు ఏమవుతారట? అందరు కంప్యూటర్ కంపు 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 కంపు. ఈ ప్రగతి ఇది పిచ్చ ప్రగతి. మళ్ళీ దీని వెనకాల ఏదో వైరస్ ఉట, వీళ్ళలో విడికి పడితే అవ్వదు. ఆ కంపెనీని వీడలది వాడదేని, ఈ కంపెనీని వాడలది వాడదేని, అన్ని ఒకేసారి మళ్ళీ ఏమవుతుంది అమెరికా నుంచి అంత ఇక్కడ పడతారు. ఈ ప్రగతులు అజ్ఞానపు ప్రగతి. ఏదైనా మితిమీరితేట అది ప్రపంచ ప్రళయానికి దారి తీస్తుందన్నారు, ఏనాడో చెప్పారు. అటువంటి పిచ్చ చదువులు ఆ బాధ కిషోరావస్థ నుంచి మొదలవుతుంది. దెబ్బలు కొడతారు ఎవరెవరు, తల్లిదండ్రులు చదువుకోకపోతే చిన్నప్పటి నుంచి వీడికి క్లాస్ ఫస్ట్ రాలేదని కొట్టాడంట. ఈవిడి పిల్లాడికి క్లాస్ ఫస్ట్ వచ్చి, ఆవిడ పిల్లాడికి క్లాస్ ఫస్ట్ వచ్చి, వీళ్ళకి క్లాస్ ఫస్ట్ వచ్చి, ఈ ఎల్కేజీలో 40 మందిలో 40 మందికి ఫస్ట్ క్లాస్, అందరూ ఫస్ట్ ర్యాంకే వస్తారా? ఎలా వస్తారని ఆలోచించరు. ఎవడికి వాడే వాళ్ళ పిల్లలు బాధేయడం చదవలేదని. అరే 5 ఏళ్ల పిల్లల్ని 6 ఏళ్ల పిల్లల్ని నేను చూస్తున్నాను. ఆ తల్లి ముందు ఈ తల్లులకి వచ్చేసింది కోపం అంతా, ఈ పిల్లల మీద పడిపోయి బాధిస్తున్నారు. అంతలా బాధిస్తే వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? ఎంత బాధితే మాత్రం వాళ్ళ తెలివితేటలు దాటి వస్తాయా? అయ్యో బాల్య భావం అసాధ్య మాతా పితృరుపాధ్యాయస్యాం తాడనం సదా పర్యటనశీలత్వం పాంశుభస్వ పంకాదిషు క్రీడనం సదా కలగ నియతత్వమసుచిత్తం బహు వ్యాపారాభాష కార్య నియతత్వం తద సంభవ ఆధ్యాత్మిక దుఃఖమేవం విధమనుభవతి. ఈ కిశోరావస్థలో తల్లితిట్ట, తండ్రి కొట్ట, ఉపాధ్యాయుని శిక్షణ, తాడనం, పీడనం, అటు ఇటు పరుగులెత్తడం, స్కూల్ ఎక్కొట్టి ఎక్కడో కూర్చొని ఆడుకోవడాలు, తుమ్ము రాసుకోవడం, క్రికెట్లు, ఈ కాసేపట్లో వాడి బుర్ర వీడు, వీడి బుర్ర వాడు కొట్టుకోవడం, మళ్ళీ వీళ్లలో వీళ్ళకి పార్టీలు, ప్రతిదినం యుద్ధం, స్కూల్కి వెళ్ళిన వాడు ఇంటికి వచ్చేలోపు ఏం తగాదా తెచ్చాడు, మీ అబ్బాయి అండి బ్యాట్ ఎట్టు కొట్టాడండి, కొట్టాడు లేదు తెలియదు. ఈ విధంగా యుద్ధాలు, భీకరమైన గందరగోళాలు, అశిష్ట వ్యవహారాలు, ఎవడేమవుతాడో తెలియదు. భావి కాలంలో దొంగెవడో దొరవడో తెలియదు. ఎవడు రాజకీయవేత్త అవుతాడో తెలియదు. ఇప్పటి నుంచి వీడి బుద్ధేమిటో తెలియదు. ఇన్ని గందరగోళాలతో మానసిక వ్యథ బాధ ఇవి పిల్లల్ని పట్టి పీడిస్తున్నాయి. క్రమేపి పాపం ఈ కిశోరావస్థ విడిచిపెడతాడు, యౌవనంలో గడువు పెట్టాడు. అప్పుడేం కష్టం వస్తుందో తెలుసుకోనారదా? తతస్థు తరుణ భావేన ధనార్జనం ఆర్జితస్య రక్షణం తస్య నాశవ్యయాదిషు చ అత్యంత దుఃఖిత మాయయా మోహితః కామ క్రోధాది దుష్ట మనసః సదా సూయా పరాయణ. క్రమేపి యౌవనంలో ఇక ఇప్పుడు ఒరే ఇంతకాలం ఏదో మీ నాన్న సంపాదన మీద బతికో, నువ్వు వ్యాపారం చేయి లేదా నువ్వు ఉద్యోగం చేయి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, ఇలా ఒక్కొక్కడికి ఒక్కో బాధ్యత. ఎవడికి వాడే తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకుంటాడు. అంటే ప్రస్తుతం ఎవడి కాళ్ళ మీద వాడు, ఇంకోటి కాళ్ళ మీద ఎవడో నిలబడ్డు. వీడి ఉద్దేశం ఏంటి? తను డబ్బు సంపాదించడం అనే ఉద్దేశం. ఈ ధన వ్యామోహం యువనంలో ఎలా ఉంటుందంటే, ఉద్యోగం చేద్దామా, తండ్రి వ్యాపారాన్ని పొడిగిపుచ్చుకుందామా, అప్పే నేను స్వతంత్రంగా మొదలు పెడదామా, లేక మరికొంతమంది పక్కవాడి బుర్ర కర్రతో బదలు కొట్టి డబ్బు సంపాదిద్దామా అనుకుంటాడు. సరే మొత్తం మీద ధనం సంపాదించి దానికి రక్షించుకోవాలి, కాపాడుకోవాలిగా. ఎన్ని రకాలు కాపాడుకోవాలి? ప్రభుత్వం ముందు గవర్నమెంట్ నుంచి కాపాడుకోవాలి. ఎప్పుడు ఎవడు ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చి రైడ్ చేస్తాడు, లేని పొరుగుడో, వాడిని ఎలా మేపాలి, వాడి నుంచి ఎలా కాపాడు. ఇది అయ్యాక చోరత్వం దొంగ పీరుగులు ఉంటారు, వీళ్ళు కాసు కూర్చుంటారు, గుళ్ళోకి వెళ్ళి గోవిందా గోవిందా అంటుంటే జేబులో చెయ్యట్టి పోయిందా పోహోయిందా అని ఎవడి బాధ వాడిది, వాడు పట్టుకుపోతూ ఉంటాడు. వాళ్ళ నుంచి కాపాడుకోవాలి. ఇంకా నాశనం అవ్వకుండా, ఖర్చు పెట్టకుండా ఇవన్నీ చూసుకోవడంలో ఇది దుఃఖం. మాయామోహితుడు అవుతాడు. జీవితంలో మనస్సు కామ క్రోధాదులతో దూషితమవుతుంది. ఈ కాలంలో అవతల వాడి వల్ల తేడా వస్తే వాడి మీద కోపం, ఏదన్నా వస్తువు చూస్తే కోరిక, ఇప్పుడే అసూయ, ఇవన్నీ వస్తుంది. పరద్రవ్యాపహరణం, ఇక స్త్రీ వ్యామోహం, ఇతరులు ఎలా ఎత్తుకుపోవటం. క్రమేపీ పెళ్ళయ్యాక పుత్రులు, పుత్రులతో పాటు మిత్రులు ఏర్పడతారు. కొంతమంది డబ్బు కోసం చేరతారు, కొందరు మంచిగా చేరతారు. ఎలా అయితేనే మొత్తం మీద మిత్రులు అనిపించుకుంటారు. వీళ్ళందరినీ పోషించాలి, ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కుర్చీలు పెట్టాలి, టీలు పెట్టాలి, కాఫీలు పోయాలి, ఇవన్నీ పెద్ద గొడవ. ఆ తర్వాత వ్యర్థమైన అహంకారాలు. మా ఇంటి పక్కనే ఉన్నాడు ఒక ఆయన, కావాలని నా దగ్గరకు వచ్చి ఆ దిక్కుమాల కార్డ్లెస్ ఏదో అది పుచ్చుకుని 10 సార్లు అటు ఇటు తిరుగుతూ మాట్లాడతాడు. ఏమిటి చెప్పండి, ఈ కార్డ్లెస్ లో మాట్లాడితే ఏమిటి, వైర్లెస్ లో మాట్లాడినా, ఈ మైకులో మాట్లాడినా చివరికి అందరం వెళ్ళి దోతాడు. ఈ కాశాపట్నం 100 సార్లు ఇది చెల్లండి మీకు తెలుసా అంటాడు. ఏమి చెల్లరా, దేవుడు ఎప్పుడో మన చెల్ల చేశాడు బయట నుంచి రాకనే ఇస్తుంది మనకు. సరే ఇవన్నీ ఈ భోగ ప్రదర్శన లాలసత్వం ఏర్పడతాయి ఈ వయస్సులో. దీనిని ఏమని చెప్పాడో తెలిసిన అయినా, వ్యర్థాహంకార దూషిత, అనవసరమైన అహంకారాల చేత పీడింపబడతాయట మనస్సు. నా వైభవం పక్కవాడికి చూపించాలి, అది కూడా నాలాంటి పక్కవాడికి చూపించాలి అనిపిస్తూ ఉంటుంది వాడికి. ఈ విధంగా మనస్సు కలుషితం అవుతుంది. తదనంతరం ఏమవుతుంది, మధ్య మధ్యలో భగవంతుడి పరీక్షలు యవ్వనలో పుత్రాది రోగ్రస్త కడు, కొడుకులకి రోగాలు. హై బాబాయ్ పెద్దాడికండి ఇలా ఉందండి, అయ్యయ్యో డాక్టర్ గారు అంటాడు. ఇంకెక్కడ నుంచి చిన్నవాడు ఏదో పట్టాడండి, మళ్ళీ వాడి గొడవ. అమ్మాయికి ఏదో వచ్చిందండి, ఇలా ఇవన్నీ మొదలు. వాళ్ళకి చీరలు లేకపోతే చిన్న గౌన్లు, పుస్తకాలు. మళ్ళీ ఈ మధ్యకాలంలో పూర్వం ఆనాడేది కష్టాలు, ఇప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నాయి తెలిసినా, రోజుకో పెన్ను. వాడెవడో కుందేలు బొమ్మ ఉన్న పెన్ను తెచ్చాట, ఇంకో అమ్మాయి వచ్చి రేపు పొద్దునేమో తాబేలు బొమ్మ, మరో అమ్మాయి వచ్చి పంది బొమ్మ పెన్ను కావాలంటుంది ఇంకో ఆవిడ, ఒకళ్ళు పంది బొమ్మ ఒకళ్ళు నంది బొమ్మ. ఈ బొమ్మల పెన్నులు, బొమ్మల పెన్సిళ్ళు, రబ్బర్లు, రబ్బరు కోసం మొత్తం డబ్బంది అయిపోతుంది. నాకు ఈ మధ్యకాలంలో రబ్బరికి 200 అయ్యింది. ఇది పెద్ద గొడవ. ఇక్కడ నుంచి ఈ పిల్లల గొడవ. సరే ఇవి అయిన తర్వాత ఈ చింతలతోటి విసిగెత్తిపోతుంది. ఒరే రోజుకో రబ్బర్ రాయి, రబ్బర్ చొప్పట్టుకుంది, ఇడప్పంతో తగిలేస్తున్నాడు, అది తగిలేస్తున్నాడు, పిల్లల్ని కేకలేస్తాడు. మనస్సుకు అశాంతి కలుగుతుంది. అప్పుడు ఆలోచిస్తాడు, చింత మనుశ్రువతే అశ్రువతే, ఆలోచనలో పడతాట. ఏమని, గృహక్షేత్రాది గంకర్మకి నించిన్నాపి విచారతం. ఏమని ఆలోచనలో పడతట, ఎక్కువ మంది ఆలోచన రాస్తాడు ఈయన. సహజంగా కొంతమంది ఉత్తములు వదిలేయండి. ఏమంటాడు, అరే నేను సంపాదిస్తున్నాను, పిల్లలు వచ్చారు, ఎదుగుతున్నారు, నాకు కూడా ఇక వయసు అయిపోతుందేమో, రేపో మాపో యవ్వనం పోతుందేమో, వ్యర్థమైపోతానేమో, ఇల్లు ఏర్పాటు చేసుకోలేదు, పొలాలు సంపాదించుకోవాలి బాగా, సరిగ్గా వ్యవసాయం గురించి ఆలోచించలేదు, ఇంత కుటుంబం పెరిగిపోయింది, ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలి, మూలధనం క్యాపిటల్ లేదే, మమ మూలధనం ఆస్తి, వృష్టిశ్చాపి నవరషతి. ఏదో కించిత్ పొలం మా ఇచ్చాడు మా నాన్న, ఈ పొలం పండిద్దామంటే వర్షాలు లేవు, మూలధనం లేదు, అశ్వఫలాయిత గుర్రాలు లేవు, వెళ్ళిపోయాయి, టాటా సుమో పెట్టుకుంటే ఎవడు దొంగడు ఎత్తుకుపోయాడు. ఈ బాధ కొంతకాలం తర్వాత, ఆవులేవి, గేదెలేవి, నా భార్య చూస్తే ఇంకా చిన్న ఆవిడ, పిల్లలు చూస్తే చంటి పిల్లలు, వీళ్ళు ఇంకా చదువుకోలేదు. హఠాత్తుగా ఒకవేళ నేను ఏమన్నా రోగం వచ్చి చచ్చిపోతే నా పెళ్ళాం బిడ్డలు ఎవడు పోషిస్తాడు, ఇదో బెంగ అఫ్ కోర్స్. ఇప్పుడు ఇన్సూరెన్స్ వచ్చాయి చేస్తాను. సరే నిర్ధనుండి అయితే ఎలాగా, ఇలా ఆలోచన లేకుండా బతికానే, అసలు నేను వ్యవసాయం చేయగలనా, పుత్రుల్ని రేపు పొద్దున భవిష్యత్తులో నా తర్వాత ఎలాగ వీళ్ళందరినీ ఒక ఉత్తమ స్థాయికి చేర్చాలి. ఇప్పుడున్న ఇల్లు లేదు సరిగ్గా, బంధువులు చూస్తే మోసగాళ్ళు, చుట్టుపక్కల చేరిన బంధువులు బంధువులు కాదు, రా బంధువులు వీళ్ళు అని కొంతకాలం బాధపడతాడు. పోనీ సంపాదించిన ధనానికి ఎటు చూచిన రిపవో మాం ప్రధావంతే కథం చేశామ్యహం. ఇప్పుడు శత్రువులు ఎక్కువైపోయారు, వ్యాపారంలో పోటీ ఎక్కువైపోయింది, శత్రువుల నుంచి నా వ్యాపారాన్ని ఎలా కాపాడుకోవాలి. ఈ భర్త చూస్తే ఇలా ఉన్నాడు, భార్య చూస్తే అలా ఉంది అని చుట్టుపక్కల అందరూ మమ్మల్ని చూసి ఏమన్నా తెప్పుకుంటున్నారా. నేను ఏమైనా దూర ప్రాంతానికి వెళ్ళి సంపాదించొచ్చేలో మీ నా భార్య ఏమైపోతుంది, పిల్లలు చూసుకోగలదా లేదా. ఓరి విధాత, సరైన ఐశ్వర్యం పుట్టుకతో ఇవ్వకుండా నన్ను అన్యాయం చేసావు కదా అని మధ్య మధ్యలో ఏం చేస్తాట, దేవుడు తిడతాట. దిక్విధం భాగ్యహీనం మాం కిమర్థం విదతే ఇది దైవం ఆక్షిపతి, దేవుడు తిట్టుకుంటాట. నాకు దేవుడు సరిగ్గా ఐశ్వర్యం ఇవ్వలా, బుద్ధి ఇవ్వలా, అది ఇవ్వలా, ఇది ఇవ్వలా అన్నీ. ఒక ఆయన మహాభక్తుడైన రాజుగారి దగ్గరికి వచ్చాడు. మహారాజా పేదవాడినండి, నేను చచ్చిపోతానండి, ఈ దేవుడు నాకు అన్యాయం చేసేటండి, ఈ దేవుడు అన్యాయం చేసేటండి, నాకు ఏమి లేదు, మీరు ఏమైనా అనుగ్రహించండి అన్నట్ట. ఎవరే దేవుడు నిన్ను అన్యాయం చేశాడా? అవునండి. అలాగా ఏం కావాలి నీకు అన్నట్ట? ఓ 10,000 ఇస్తే చాలండి అన్నట్ట. నీ కుడి చెయ్యి ఇస్తే 25,000 ఇస్తావన్నట్ట. అయ్యో అవే చెయ్యి ఎలా ఇస్తానండి. ఎడమ చెయ్యి ఇస్తే 10,000 ఇస్తానన్నట్ట. అబ్బాయి ఇదే మాత్రం ఎలాగన్న, ముక్కు ఇస్తావు కానీ 30,000 ఇస్తానట్ట. ముక్కుకి 30 చూసుకోండి వేరం. అబ్బాయి ఎవరు అన్నట్ట, కన్ను ఇస్తే 50,000 అన్నట్ట. అబ్బే పోనీ మొత్తం నీ పళ్ళు నీ పీకిస్తావా, 100,000 ఇస్తాను. ఎవరండి, కష్టం కష్టం. వరి పిచ్చాడా, దేవుడు ఏమి ఇవ్వలేదంటే ఏమిరా? ఇప్పుడు నేను చెప్పిన మొత్తం అవయవాలకు రేట్ అంతా లెక్క, నీ శరీరం 8,00,000 అయిందో, 8,00,000 విలువ చేసే శరీరం నీకు ఇచ్చేడానికి దేవుడు వేరే ఇవ్వాలరా, ఇది ఉపయోగించుకుని సంపాదించుకోపో అన్నట్టు రాజుగారు. శరీరంలో ప్రతి అవయవం ఎంతో విలువైంది. ఈ అన్నిటినీ మించిన గొప్ప జ్ఞానం, గొప్ప బుద్ధి, గొప్ప మహత్తత్వం ఇచ్చాడు భగవంతుడు మనకి. అది తెలుసుకోలేక వ్యర్థంగా ఈ యౌవనంలో ఈ ధనాదులు లేకపోతేనే జీవించలేనని అజ్ఞానంలో పడిపోతున్నాడు మానవుడు. ఇలాగ బాధపడి దేవుణ్ణి తిట్టుకుంటున్నాడు, నాకేమి ఇవ్వలేదని. దైవం ఇవ్వనిది లేదు. దైవం నమ్మిన వాడికి వాడి అర్హతను బట్టి సమస్తం ఇస్తాడు. అక్కడి నుంచి మొదలవుతుంట. ఈ యౌవనం వెళ్ళిపోయింది, 50వ బడిలో పడ్డాడు. దీన్ని తరుణ దూరత్వం, మధ్య వయస్సు అనమాట. ఈ వయస్సులోనే అసలు బాధంత, చింతలు ఎక్కువతాయి. కొడుక్కి ఉద్యోగం, కూతురు పెళ్లికి వచ్చింది, లేదా కోడలు రావాలి, ఈ పిల్లలు సరైన అంది వస్తారా లేదా, ఇక్కడ నుంచి వాడికి సరైన రాత్రిపూట నిద్ర పట్టదు, అక్కడి నుంచి వీడికి ఈ చింతలు ఎక్కువవుతాయి కదా. చింత ఎప్పుడు కూడా వ్యాధిగా మారుతుందట. చింత వ్యాధి అన్నారు. అసలు అన్ని రోగాలకు మూల కారణం చింతే. నీ మనశ్శాంతిగా ఉంటే నీకు ఏ రోగం రాదు. ఈ చింతలు ఎక్కువవుతాయి, దాంతో రోగం తెచ్చుకుంటే చేస్తారు. అందుకే ప్రశాంతి లేక ఈ వయస్సులో గాడిద బరువు మోస్తాడు. వీడి గాడితో సమానం, కుక్కలాగా సంపాదన కాపలా వాడే కాసుకుంటాడు. చాలా రకాలైన ఇబ్బందులు వస్తాయి. క్రమేపీ ఈ వయస్సు దాటుతుంది, ముసలితనంలో గడుగు పెట్టాడు. తదా వృద్ధత్వమాపన్నో హీయమాన సారోజరా పాలిత అతివ్యాప్త దేహో వ్యాధి బాధ్యత్వాధిక ఆపన్నగా ముసలడయ్యాడు. అందంగా నల్లగా ఒత్తుగా తుమ్మెద రెక్కలలాగా ఉండే ఈ జుట్టు కొందరికి జుట్టు కాదు, పట్టైన అవుతుంది లేదా తెల్లగా తెరుగుతుంది. అదేంటో తెలియదండి. తెల్లని భార్య కావాలట, తెల్లని బట్టలు అంటే ఇష్టంట, తెల్లని వెండి అంటే ఇష్టంట. ఇక్కడ మాత్రం తెల్లబడితే ఇష్టం అవుతుంది వీడికి, మానవుడికి చిత్రం. జుట్టు తెల్లగా ఉండకూడదు, ఏం విచిత్రం. క్రమేపీ జుట్టు కాస్త తెల్లబడుతుంది, ముసలితనం వస్తుంది, రోగం అంతా శరీరాన్ని పుట్టుకుని ముడతలు వస్తాయి. ముడతలు వచ్చాక ఆది వ్యాధి, రెండు రకాల వ్యాధులు పట్టుకుంటాయి. శరీరం ముడుగుతుంది, ఇదరుగుట్లా ఉండదు. గొంతులో తేడా వస్తుంది, చూపు తేడా వస్తుంది, ఒకటికి రెండు కనపడుతూ ఉంటాయి. వచ్చేది ఎవరో, పుల్లారావు గారా? అబ్బే కాదండి, నేను సుబ్బారావునండి. అయ్యయ్యో చూపు అంటలేదండి, ఎవరెవరో తెలియట్లేదండి అనే స్థితి వస్తుంది. వార్ధక వయస్సులో మనస్సు చంచలమవుతుంది, మందమవుతుంటాయి కళ్ళు, పుత్రులు స్త్రీలు వీళ్ళందరి మీద కోపాలు చెడమడ వస్తాయి. వాళ్ళు అంటారట, పైకి ఎదురు కూడా చెప్పరు కానీ, ముసలాడికి చాకరీ చేయలేకపోతున్నాడు, తొందరగా పోతే బాగుంది పైకి అనలేక. ముసలాడికి చాకరీ చేయలే, అంత పూర్వం దాకా వాడు కష్టపడి సంపాదించాడు, ఆ ఇల్లు కట్టింది వాడే, అప్పటికి ముసలివాడు అయిపోయాక ఈ శరీరం మీద విలువ ఉండదు, అంతం ఉండదుగా. మరి తాతయ్య వాసన వస్తువు దూరంగా ఉండంటారు. ఈ తాతయ్యకు కూడా చూడండి కర్మ చపలత్వం వస్తుంది. చట్టి పిల్లల చేతిలో లాక్కు తిన ఉద్దేశిస్తుంది ఆ వయస్సులో, అదే యోగం అవుతుంది. అందుకే ముసలాళ్ళును పసివాళ్ళు సమానం. ఆ పసిపిల్లల లక్షణాలు వచ్చేస్తాయి వాళ్ళకి, అన్నిటికీ గొడవలు వచ్చేస్తాయి ఎక్కడతోటి. అక్కడి నుంచి ఇంట్లో వాళ్ళు ఎట్టండి, కదా మరణం, మరణం ఉపయామీతి. ఎప్పుడు వీడికి మరణం వస్తుంది అనుకుంటారు, వీడికి కూడా ఇక విసుకొస్తుంది, పోతే బాగుండు అనుకుంటారు కొందరు, కొంతమంది మాత్రం పోతామేమో పోతామేమో అని బెంగ. ఇంట్లో వచ్చి కదలు లేదు. చింతాకులు మయ్య మృతే సతి మదర్చితం గృహక్షేత్రాధికం వస్తు పుత్రాదయ కథం రక్షతి కశ్యవ భవిష్యతి. ఇక్కడ చిత్రం చూసారా, ఈ మరణావస్థకు వచ్చే వయస్సులు కూడా రత్నాకర్ గారు పురాణానికి వద్దామని అనుకోరాడు కొంతమంది. అప్పుడు కూడా ఇంట్లోకి వచ్చి శాంతినివాసం ఏమైంది ఇవాళ అని అడుగుతారు. రాగానే వీడి శాంతినివాసం అడిపోయిన వీడికి అశాంతినివాసం ఇదంతా అయిపోతుందని తెలుసుకోలేడు. అక్కడ ఆ సీరియల్ పోయి దృష్టి పోని అక్కడ అయ్యిందా లోపల బెంగెవిడ తెలుసా, మయ్యా మయ్య మృతే సతి, ఒకవేళ నేను చచ్చిపోతే మదర్చితం నేను ఆర్జించినటువంటి ఈ గృహక్షేత్రానికి ఇల్లు ఏమవుతుందో, నా కొడుకు నిలబెడతాడో లేకపోతే ఎవడికన్నా లేనిపోయింది 5 లక్షలకో 5 లక్షలకో అమ్మేస్తాడేమో, పొలాలు అమ్మేస్తాడేమో, వస్తువులు ఏం చేస్తారో, కొడుకులు ఏమవుతారో, ఒకవేళ నేను లేకపోతే నా కొడుకు బయటికి వెళ్ళి ఏ వసంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి రాకపోతే అప్పుడు నేను లేనప్పుడు కుటుంబం ఏమవుతుంది, వీడు లేకపోయాక ఏమైతే అయినా ఆ బెంగ అక్కడ నుంచి ఈ బెంగ వాడిది. ఈ బెంగకి మధ్యలో ఒక క్షణం కురుస్తాం ఎక్కువసేపు, ఇల్లు ఈ పిల్లలు ఈ వస్తువులు వీళ్ళు ఏమవుతాయి, ఎలా ఈ పుత్రుడు రక్షిస్తాడు. మత్తనై పరైర్ అపహృతే పుత్రాదీనాం కథం వర్తనం భవిష్యతి, నా ధనం ఇతరులు గనక ఒకటి అపహరిస్తే భవిష్యత్తులో నా కొడుకులు ఏమైపోతారు, వాళ్ళు ఎలా బతుకుతారు, మరి పిల్లలకు పెళ్లిళ్ళలాగా ఈ బెంగలు కొంతకాలం పీడిస్తాయి. ఉత్తములకు మాత్రం ఏదో జరుగుతుంది, బాధ్యత నిర్వర్తించాలి కాబట్టి చేద్దాం. ఈ సమయంలో హాయిగా భగవంతుడి కథలు విందాం, స్మరణ చేద్దాం, వీలున్నంత వరకు పరోపకారం చేద్దాం అనుకుంటారు. దురదృష్టవంతులు ఈ బీకులాటల్లో ఉంటారు. చివరికి క్రమేపీ ఎవరికైనా సరే మృత్యువు తప్పక వస్తుంది ఎదురుగుండా. ఆ మృత్యు నికటం వచ్చే సమయానికి దగ్గర పడే సమయానికి ఏమవుతుందట, శరీరంలో వ్యాధులు తయారవుతాయి. ఆ వ్యాధులు లోపల తాపాన్ని కలిగిస్తూ ఉంటే ఆ వేదన భరించలేక మంచం పడతారు కొంతమంది. కొంతమంది హఠాత్తు గుండె పోటులు లేకపోతే సుఖవంతులు మహానుభావులు పుణ్యాత్తులు వాడతారు వాడైపోతారు ఇబ్బంది కలిగించకుండా. సహజంగా మంచం పట్టేసరికి వీడికి దాహం ఎక్కువ అవుతుంది. మంచినీళ్ళు మంచినీళ్ళు అంటట్టుగా పైకి రాదుట, వాడు ఏదో ఉన్నాడు గిద్దుకుంటున్నాడు అనుకుంటారే తప్ప వాడి వేదన కనిపెట్టలేదు. చిన్నప్పుడు ఎలా అయితే ఆకలేసి వాడు ఏడిస్తే అది ఆకలో తెలియదు, గుట్టిందో తెలియదు, ఏమైనా బాధో తెలియదో, వార్ధక్యం కూడా అదే బాధ. వాడిని ఎవరు పట్టించుకోరు సరిగ్గా, ఏదో వేళకు పెడతారు, మలమూత్రాదులు విసర్జిస్తూ మళ్ళీ చిన్నప్పట్లాగే వాటిల్లోనే దొల్లుతూ ఉంటాడు. దగ్గరికి నాన్న వాళ్ళు కూడా వెడలేని స్థితి వస్తుంది. ఏదో పని మనిషి పెట్టి చేయవలసినటువంటి దుస్థితి వస్తుందట. ఆ సమయంలో అతను లోపల అచేతనుడవుతూ దుఃఖిస్తూ, నా కొడుకుని కన్నాను వాడికి వాళ్ళు ఐశ్వర్యం ఇచ్చేవాడు ఏదో చూస్తాడు అని చూడలేదే అని ఇలాంటి బాధలు చాలా పడతారట వాళ్ళు ఆ సమయంలో, మరణ సమయంలో. కానీ ఆ విషయాన్ని కుటుంబ సభ్యులను గ్రహించలేని స్థితిలో ఉంటామట, ఎందుకంటే వారి ఆర్తి బయటికి చెప్పుకోలేడు కనుక. చాలా మంది అయితే ఇంట్లో చచ్చిపోతే మంచిది కాదని చెప్పి బయట టెంపరీ టెంట్ వేస్తారట, ఇంత బిల్డింగ్ వీడి కడితే ఊరగాయలు పాడైపోతాయేమో, నక్షత్రం మంచిది కాకపోతే పాడు పెట్టాలేమో అని ఈ పాడు కట్టుని బయట పెట్టేస్తారట పాపం. చివరి సమయంలో ఎవరికైనా టెంపరీ టెంట్ ఏగది. ఆ రకంగా బయట పెట్టిన తర్వాత అక్కడ బాధపడుతూ నానా బాధ పడుతూ చుట్టూ ఏడుస్తున్న బంధువులు, ఏడవకండ్రా మీ అమ్మగడుపులు వాడ, ఇంతకాలం ఒక్కనాడు చూసారా, పోయేటప్పుడు అతను దొంగడుపులు ఏడుస్తున్నారు అందాం అనుకుంటాట, అది నోట రాకపోతాడు. శివుడు మృత్యు అనంతరం మళ్ళీ యమదూతలు వాడిని తర్జన భర్జనలు చేస్తూ, ఏ ఎప్పుడైనా దైవ కార్యం చేసావా, పురాణం విన్నావా, దానం చేసావా, జల అన్న భూ సువర్ణాది దానాలు ఎరుగుదువా, ఏకాదశి వ్రతాలు కాని ద్వాదశి వ్రతాలు కాని పంచమి వ్రతాలు కాని ఏమైనా ఉపవాసాలు ఉన్నావా, ఇలాంటివన్నీ తర్జనలు చేస్తూ వాడిని ఏడిపిస్తూ యవపాశం మెడకి వేసి ఈడ్చుకుపోతారు. ఈ ధాతువులు ఉన్నాయి, బంగారం ఉంది, అందులో కలుషితం ఉంటే ఏం చేస్తున్నాం మనం, కాలుష్యమైన సువర్ణాన్ని నిప్పులో కాల్చి పుటం వేసి ఆ దోషం తొలగిస్తాం. అలాగే ఈ పాపాత్ముడి శరీరం కూడా నిప్పుల్లోనూ నరకాల్లోనూ వేసి బాగా బాధి వాడిని హింసించి తద్వారా క్షయం చేస్తారు పాపాలు. కర్మక్షయమయ్యేదాకా నరకాదులు అనుభవిస్తాడు, అదయ్యాక మళ్ళీ సంసార రూపం అనే దావాగ్యంలో పడతాడు. ఈ రకంగా వెళ్ళే వీడు ఎప్పటికీ మోక్షం పొందుతాడు నారదా? ఈ అజ్ఞానంలో పశుప్రాయుడై పుడుతూ చస్తూ ఉండే ఈ మానవుడికి జ్ఞానం పొందడం చాలా అత్యావశ్యం. ఎప్పటి వరకు వీడికి జ్ఞానం రాదు అప్పటిదాకా మోక్షం లేదట. జ్ఞాన శూన్య నరాయేతు పశవః పరికీర్తితః తస్మాత్ సంసార మోక్షాయ పరం జ్ఞానం సమభ్యసేత్. ఈ జ్ఞాన శూన్యులైన మానవులు పశువులు వలె ప్రవర్తిస్తారు, వీళ్ళనే పశువులు అన్నారు. ఈ సంసారంలో నుంచి మోక్షం పొందాలంటే ఈ పుట్టుక, ఈ కష్టాలు, ఈ జీవులు, ఈ తంత్రం ఇదంతా ఇవి వినాలి. మనం పురాణంలో వచ్చే కథలు ఎంత అందంగా వింటున్నామో ఆ కథలకు 1000 రెట్లు విలువైంది అసలు ఇది. ఈ యోగ మార్గాలు జీవి యొక్క పుట్టుక పెరగడం, వ్యుత్క్రమణం అంటే ప్రాణం విడిచిపెట్టే సమయం, మళ్ళీ నరకాదుల విషయాలు, ఇది తెలుసుకోవడం జ్ఞానం. ఇది తెలిసినటువంటి జీవి ఎంతో కొంత పరివర్తన లేకుండా ఉండలేట. పూర్వంలో ఉండమని చూస్తాను ఈ విన్నవాళ్ళు, అంతలా పూర్తిగా ఉండలేరు ఎట్టి పరిస్థితుల్లో. ప్రతి వాడిలో మార్పు వస్తుంది. ఆ ఇంత మార్పు పైన మాత్రం వాడికి చాలా ఉపయోగపడుతుందట. తెలిసి కాని తెలియక కాని ఈ వినడం ఉన్నదే వాడిని ఉద్దన్న సంజ్ఞాత్ముడిని చేస్తుంది. ఇవి ధ్యానములు గనుక అన్ని కర్మల ఫలితాన్ని తొలగించేటటువంటి పవిత్రమైన ఈ ధ్యానం ఇదిగో ఈ పరమ పవిత్రమైన పురాణం ద్వారా వస్తుంది. ఎవడైతే నిరంతరం హరినామస్మరణ చేస్తాడో అటువంటి వాడు చైతన్యవంతుడవుతాడు. ఆశ్చర్యం ఏమిటంటే మనోరథాలు తీర్చే భగవంతుడు హరి యొక్క స్మరణ చేయక, హరి కథలు వినక అజ్ఞానంలో పడిపోతున్నాడు మానవుడు. చాలా సులభం ఇది. రామ నామం అనేటటువంటి ఒక దివ్యమైన ఔషధాన్ని విడిచిపెట్టి, ఆ పరమేశ్వరుడు యొక్క కథ అనే అమృతాన్ని విడిచిపెట్టి, శ్రవణం చెయ్యడం అనేటటువంటి దివ్యమైన పద్ధతిని విడిచిపెట్టి మానవుడు మధోద్ధతుడై ఈ ఔద్ధత్యంతో కూడిన సంసారంతో యుద్ధం చేస్తూ చివరికి వ్యర్థంగా నరకంలో కూలిపోతున్నాడు. ఓ నారద, సర్వదా నారాయణే జగన్నాథే సర్వ కామ ఫలప్రదే స్థితేపి జానరహితాః పచ్యంతే నరకేష్వకో సువన్మూత్ర పురీషే తు శరీరేస్మిన్ న శాస్యతే శాశ్వతం భావయంతి జ్ఞా మహామోహ సమావృతాః. నారాయణుడు, జగన్నాథుడు, వాసుదేవుడు, ఆ పరాత్మరుడు ఉన్నాడు. ఆయనకి సంబంధించిన జ్ఞానాన్ని విడిచిపెట్టడమే మూర్ఖత్వంతో కూడినటువంటి మానవుడి యొక్క దురదృష్టానికి పరాకాష్ఠ. ఆ స్మరణ చేస్తే నరకంలో కూలడు, అది విడిచిపెట్టాడంటే నరకంలో కూలుతున్నాడు. ఈ విషయం వాడు తెలుసుకోలేకపోతున్నాడు. ఈ హరి ఉపాసన చేస్తే చండాలుడు కూడా సుఖంగా ఉంటాడు, దరిద్రుడు కూడా సుఖం పొందుతాడు. ఇది విడిచిపెడితే ఎప్పటికైనా కష్టం తప్పదు వాడికి. ఆ అజ్ఞానంతో ఉన్న మానవుడికి ఆ విషయం ఎలా తెలుస్తుంది? అలా తెలిస్తే వాడు జ్ఞాని. చూడండి, చిన్నపిల్లలకి ఎదురుకుండా ఉన్న పదార్థాల్లో ఏది మలమూత్ర పదార్థమో తెలియదు, వాడు అన్ని ముట్టేసుకుంటాడు. వాడి పిల్లవాడు అజ్ఞాని కనుక. మనం అలా అజ్ఞానంలో ఉంటామా? ఈ ఉన్న వాటిల్లో ఏది భౌతికం, ఏది శాశ్వతమైనటువంటి కైవల్యం ఇచ్చే పదార్థం, ఏది వినాలి, ఏది విడిచిపెట్టాలి అనే జ్ఞానం కలిగి ఉండడం మనలాంటి జ్ఞానులకు అవసరం, మానవులకి. అంచేత అధ్యాత్మ జ్ఞాన సంపన్నులైన మానవులు, హరిపూజాపరాయణులైన మానవులు ఉత్తమమైన స్థానం పొందుతారు. అక్కడికి వెడితే పునరాగమనం లేదు. ఈ జగత్తంతా ఎవడి వల్ల సృష్టింపబడిందో వాడే వాసుదేవుడు. యతో జాతమిదం విశ్వం యతః చైతన్యం అశ్రుతే యస్మింశ్చ విలయం యాతి స సంసారస్య మోచకః నిర్గుణోపి పరోనంతః గుణవానివ పాతియః తం సమభ్యర్చ్య దేవేశం సంసారాత్ పరిముచ్యతే. ఎవడి వల్ల ఈ విశ్వం సృష్టింపబడుతోందో, ఎవడు తన కదలే శక్తి, చైతన్యమైన శక్తితో ఈ సృష్టి అంతా నడుపుతున్నాడో, ఎవడు ప్రళయంలో తనలో కలుపుకుంటున్నాడో, అటువంటి సృష్టి స్థితి ప్రళయాలకు మూడింటికి మూల కారకుడైన సంసారం నుంచి ఉద్ధరించే భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఆయన అనంతుడు, ఏ గుణాలు లేని నిర్గుణ పరబ్రహ్మ. గురికి గుణాలు ఉన్నట్టు కనపడతాడు, ఒక రూపం కనపడుతుంది, అది రూపం కాదు. ఈ మామూలు అందాలన్నీ వాళ్ళు రేపుతాయి. ఈ అందం శాశ్వతం కాదు. అందం అందం అనుకుంటూ పాడుకుంటూ ఉపయోగమే లేదు. ఈ అందం అంతా నాకు అందం ఏమీ లేదు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఇది చాలా భయంకరమవుతుంది. శరీరం అద్భుతమైన ఈ సౌందర్యం జుగుప్స కలిగిస్తుంది.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.